నాలుగు పదిహేను. అన్యత్ర ధర్మాత్,
అన్యత్ర ధర్మాత్,
అన్యత్ర ధర్మాత్,
అన్యత్ర ధర్మాత్,
అన్యత్ర స్మాత్,
అన్యత్ర స్మాత్,
కృతాత్,
కృతాకృతాత్,
అన్యత్ర భూతాచ్చ,
అన్యత్ర భూతాచ్చ,
భవ్యాచ్చ,
భవ్యాచ్చ,
యత్తత్ పశ్యతి,
యత్తత్ పశ్యతి,
తద్వదా,
తద్వదా,
సర్వే వేదాయత్,
సర్వే వేదాయత్,
పదమావదన్ మనంతి,
పదమామనంతి,
తపాంసి సర్వాణి చ,
తపాంసి సర్వాణి చ,
యద్వదంతి,
యద్వదంతి,
యదిచ్ఛంతో,
యదిచ్ఛంతో,
బ్రహ్మచర్యం చరంతి,
బ్రహ్మచర్యం చరంతి,
తత్తే పదం సంగ్రహేణ,
తత్తే పదం సంగ్రహేణ,
బ్రవీమ్యో నిత్యేతత్,
బ్రవీర్యో నిత్యేతత్.
నచికేతుడు యమధర్మరాజు మాటలకి అడ్డు తగులుతూ తన కోరికని గట్టిగా మరొక విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ధర్మాధర్మాలకి ఏది వేరైనటువంటిదో, కార్యకారణాలకి ఏది విలక్షణమైనటువంటిదో, భూత భవిష్యత్తులకి ఏది వేరుగా ఉండేటువంటిదో, అటువంటి ఆత్మను దేనిని నువ్వు దర్శించుకున్నావో దానిని నాకు చెప్పు అని నచికేతుడు అడుగుతున్నాడు. అలా అడిగితే యమధర్మరాజు అంటున్నాడు, వేదాలన్నీ కూడా దేన్ని చెబుతున్నాయో, తపస్సులన్నీ కూడా దేనిని లక్ష్యంగా చేసుకున్నాయో, సాధకులైనటువంటి వారు దేన్ని ఆశించి దేనిని చేరుకోవాలని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉన్నారో అదిగో దానిని గురించే చెబుతాను, అది ఏదో కాదు, అదే ఓం. కాబట్టి ఓముని గురించి చెబుతానంటున్నాడు. మరి ఏం చెబుతున్నాడు ఓముని గురించి? ఓం అనేటువంటి అక్షరం ఎలాంటిదో, ఆ ఓముని గనక తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనమో, ఆ ఓం అనేటువంటిదే సర్వస్వము కూడా, ఆ ఓమే ప్రణవం, ఆ ఓమే పరమాత్మ. అటువంటి ఓముని గురించి అంటే పరమాత్మని గురించే నేను చెప్పబోతున్నాను అంటూ ఈ పరమాత్మ యొక్క రూపము పేరు అయినటువంటి ఓముని గురించి ముందుగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు పదహారవ మంత్రం చూడండి. ఏతద్యేవాక్షరం బ్రహ్మా,
ఏతద్యేవాక్షరం బ్రహ్మా,
ఏతద్యేవాక్షరం పరం,
ఏతద్యేవాక్షరం పరం,
ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా,
ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా,
యో యదిచ్ఛతి తస్య తత్,
యో యదిచ్ఛతి తస్య తత్,
ఏతద్యేవాక్షరం బ్రహ్మా,
ఏతద్యేవాక్షరం బ్రహ్మా,
ఏతద్యేవాక్షరం పరం,
ఏతద్యేవాక్షరం పరం,
ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా,
ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా,
యో యదిచ్ఛతి తస్య తత్,
యో యదిచ్ఛతి తస్య తత్.
ఏతత్ అక్షరం ఏవ, ఏతత్ అక్షరం ఏవ, ఈ ఓంకారం అనేటువంటి అక్షరమే బ్రహ్మ, అదే బ్రహ్మము పరమాత్మ. ఈ ఓంకారం అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో అదే పరమాత్మ. ఏతత్ అక్షరం ఏవ, ఈ అక్షరమే, ఈ ఓంకారం అనేటువంటి అక్షరమే పరం, శ్రేష్టమైనటువంటిది, ఉన్నతోన్నతమైనటువంటిది, సర్వోన్నతమైనటువంటిది. ఏతత్ అక్షరం ఏవ, ఈ అక్షరం మాత్రమే, ఈ అక్షరాన్ని మాత్రమే జ్ఞాత్వా తెలుసుకొని, యహ ఎవరైతే, యత్ ఇచ్చతి దేనిని కోరుకుంటారో, తస్య తత్, అది అతనికి సిద్ధిస్తుంది. ఈ అక్షరాన్ని తెలుసుకొని, ఈ ఓం అనేటువంటి అక్షరాన్ని తెలుసుకొని ఎవరైతే దేన్ని కోరుకుంటే వాళ్ళకి అది లభిస్తుంది. ఇది ఓం, ఓంకారం, ఓంకారం యొక్క గొప్పతనం. అయితే మనకు అనిపిస్తుంది ఈ ఓమ్ను తెలుసుకొని ఏం కోరుకుంటే అది వస్తుంది కదండి, ఇక మన లిస్టు విప్పుదాం అనుకుంటారు. కానీ ఉపనిషత్తుల్లో అలాంటి భాష ఉండదు. ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఏమాత్రం లేనటువంటి వాళ్ళకి అలాంటి ఆలోచన వస్తుంది. ఓంకారం అనేటువంటి అక్షరమే బ్రహ్మమని, ఇదే సర్వోన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిదని దీన్ని తెలుసుకుంటే ఎవరు ఏది కోరితే అది లభిస్తుందని మనకి ఈ మంత్రంలో చెప్తారు. ఇంతకు ముందే అన్ని వేదాలు దేన్ని ఘోషిస్తున్నాయో, అన్ని తపస్సుల యొక్క గమ్యం లక్ష్యం ఏదో, సాధకులైనటువంటి వారు దేని కొరకై బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉన్నారో అదిగో దాన్నే చెబుతాను అని అదే ఓం అన్నాడు యమధర్మరాజు. తన బోధని ఇలా ఓంతో ప్రారంభిస్తున్నాడు యమధర్మరాజు. దీంట్లో నిజంగా ఇప్పుడు ఆ ఓంకారం ఎలాంటిదో దానిని కనుక తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటో ఈ మంత్రంలో యమధర్మరాజు తెలియజేశాడు. ఈ ఓంకారం అనేటువంటిది అక్షరం, ముందు తెలుసుకోవాలి. అక్షరం అంటే మనం రాసేటువంటి అక్షరాలు కాదు. అక్షరం అంటే క్షరము కానిది, అంటే నాశనము లేనిది. అది నాశనం లేనిది ఏమిటి? పరమాత్మ. పరమాత్మ తప్ప అన్నీ నశించిపోయాయి. ఈ లోకంలో ఏదైనా సరే అన్ని ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయాయి. నశించకుండా శాశ్వతంగా ఉండేది, సావు పుట్టుకలు లేకుండా ఉండేది ఒక్క పరబ్రహ్మము పరమాత్మ మాత్రమే. మిగతా అన్ని అశాశ్వతం, అనిత్యం. ఇప్పుడు ఈ ఓం అనేటువంటిది సగుణారాధులకి ధ్యానించడానికి వీలుగా, అంటే నిర్గుణ ఆరాధకులకి కాకుండా సగుణ ఆరాధకులకి ధ్యానించడానికి వీలుగా ఒక రూపంతో ఉంది. అలాగే ఈ సగుణారాధకులు జపించడానికి కూడా ఇది వాచికంగా, ఒక మంత్రంగా, ఒక శబ్దంగా ఉన్నది. అంటే దీన్ని జపించనవచ్చు, అలాగే ధ్యానించనవచ్చు. ఈ ఓముని జపించవచ్చు, ధ్యానించవచ్చు. ఎందుకని అని అంటే జపించడానికేమో శబ్దం ఓం అనేటువంటిది మనకి లోపల నుంచి శబ్దం వస్తుంది. ఇదే వాచకం, ఇదో మంత్రం. ఓం అనేటువంటిది ఓ మంత్రం. మంత్రాలన్నిటితోటి కూడా దీన్ని కలుపుతారు. దీన్ని కలపకుండా కూడా మంత్రాలు ఉన్నాయి, ఎందుకంటే వాటిట్లోనే ఈ ఓం అనేటువంటి బీజాక్షరాలు వస్తాయి. కాబట్టి సగుణోపాసకులందరికీ కూడా ఈ ఓం అనేటువంటిది ఒక ఆరాధ్య దైవం, వాళ్ళకు అదృష్టం. సగుణోపాసకులకి, సగుణారాధకులకి. అందువల్ల నిరాకార నిర్గుణ ధ్యానం చేయలేనటువంటి వాళ్ళకి, నిరాకార నిర్గుణోపాసన చేయలేనటువంటి వాళ్ళకి సగుణారాధన చేయటానికి వీలుగా ఈ ఓం అనేటువంటి అక్షరం ఆధారంగా ఉంది. అదే ఇక్కడ యమధర్మరాజు తెలియజేస్తున్నాడు. మరి వాళ్ళు గనక ఈ ఓంకారాన్ని, సగుణారాధకులైనటువంటి వాళ్ళు ఈ ఓంకారాన్ని జపిస్తే, ధ్యానిస్తే వాళ్ళకి ఏమిటి ఫలితం అని అంటే క్రమముక్తి. క్రమముక్తి అంటే మెట్టుమెట్టుగా వెళ్ళి చివరికి బ్రహ్మలోకాన్ని చేరతారు. బ్రహ్మతో పాటుగా చాలా కాలం ఉంటారు. చాలా కాలం అంటే వందల కోట్ల సంవత్సరాలు, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు కాదు, కోట్ల కోట్ల సంవత్సరాలు ఉండాలి. అలా ఉండి బ్రహ్మగారి ద్వారా జ్ఞానాన్ని పొంది బ్రహ్మతో పాటుగా వాళ్ళు కూడా పరమాత్మలో ఐక్యమైపోతారు. దీన్ని క్రమముక్తి అంటారు. కనుక మరణానంతరం క్రమముక్తి మార్గంలో బ్రహ్మలోకాన్ని చేరుకొని ఆ బ్రహ్మ ద్వారా ఉపదేశాన్ని పొంది చాలా దీర్ఘకాలం, అతి దీర్ఘకాలం వేచి ఉండి బ్రహ్మతో సహా ముక్తిని పొందుతారు ఈ ఓంకార ఉపాసకులు. కనుక ఓం అనేటువంటిది పరమాత్మకి ప్రతీకగా, పరమాత్మకి ప్రతినిధిగా మనం భావించవచ్చు, జపించవచ్చు, ధ్యానించవచ్చు. ఇక రెండవ విషయం ఏమిటి? ఈ ఓంకారం అనేటువంటి అక్షరం పరం అన్నారు. దానికే బ్రహ్మ అన్నారు, ఇప్పుడే పరం. పరం అంటే శ్రేష్టమైంది అని, సర్వోన్నతమైనది అని. అంటే ఇది నిరాకార నిర్గుణ బ్రహ్మమే. ఓంకారం అనేది సగుణోపాసకులు కూడా ఓంకారం చేయొచ్చు. నిజంగా ఇది నిరాకార నిర్గుణం, దీనికి ఆకారం లేదు, గుణాలు లేవు, అది ఓం. సాధకుడైనటువంటి వాడు, జాగ్రత్తగా వినండి, సాధకుడైనటువంటి వాడు సత్కర్మల ద్వారా, నిష్కామ కర్మల ద్వారా మనస్సును శుద్ధం చేసుకొని, నిష్కామ కర్మల ద్వారా మనస్సును శుద్ధం చేసుకొని రెండు, ప్రాపంచిక విషయాల పట్ల తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగి ఉండి, మనసు శుద్ధమై ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యంతో ఉండి, మూడు, సద్గురువుల ద్వారా పరమాత్మ అంటే ఏమిటో గ్రహించి, నాలుగు, ఆ పరమాత్మని ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తూ, ఐదు, ఆ పరమాత్మ తానే అని అనుభవపూర్వకంగా గ్రహించి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ అని ఇలా గ్రహించి ఆత్మతో ఐక్యమై జీవ బ్రహ్మైక్యతతో మోక్షాన్ని పొందుతాడు. ఇందాక చెప్పింది క్రమముక్తి మార్గం, ఇప్పుడు చెప్పింది జీవన్ముక్తి మార్గం. క్రమముక్తి మార్గాన్ని ఆచరించే వాళ్ళు సగుణారాధకులు, వాళ్ళకి నిర్గుణోపాసన తెలియదు, శాస్త్రాలు కూడా అంతగా తెలియవు, అసలు తెలియని వాళ్ళు కాదు, శాస్త్రాన్ని కూడా కొద్దిగా తెలుసుకున్నటువంటి వాళ్ళే. అలా తెలుసుకొని ఓంకార జపం, ఓంకార ధ్యానం, ఓంకార ఉపాసన చేస్తూ వాళ్ళు చివరికి క్రమముక్తి మార్గంలో బ్రహ్మలోకాన్ని చేరి బ్రహ్మతో పాటుగా ముక్తిని పొందుతారు చాలా కాలం తర్వాత. ఇక నిర్గుణోపాసకులైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేయాలి? సత్కర్మలు, నిష్కామ కర్మల ద్వారా చిత్తశుద్ధిని పొందాలి, ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం కావాలి, సద్గురువు ద్వారా శాస్త్ర శ్రవణం చేయాలి, ఆ తర్వాత పరమాత్మ నేనే అని తెలుసుకోవాలి, పరమాత్మ నేనే అనుభవం పొందాలి. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మాన్ని, పరమాత్మని అనేటువంటి భావనతో ఆత్మతో ఐక్యమై పరమాత్మతో ఐక్యమై జీవన్ముక్తులు అవుతాడు. ఇది సద్యోముక్తి, అప్పటికప్పుడు మోక్షం, దీనికి రేపు మాపు అనేటువంటి మాటలు లేవు, అప్పటికప్పుడు మోక్షం. అదో కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో ఉండాలి. కష్టం దానికి పడాలా, దీనికి పడాలా? కాకపోతే బుద్ధి బాగా ఉపయోగిస్తేనేమో సద్యోముక్తి, బుద్ధిని ఉపయోగించలేకపోతే అంత ఎక్కువగా ఏదో కొద్దిగా, వాళ్ళకేమో క్రమముక్తి. అంటే క్రమముక్తిలో వాళ్ళు కూడా శాస్త్రాలు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా గురువుని ఆశ్రయిస్తారు, కాకపోతే వాళ్ళు గురు సేవ ఎక్కువగా చేస్తారు, గురువు యొక్క ప్రాధాన్యత వాళ్ళకి ఎక్కువ, అన్ని గురువే చూసుకుంటాడు అని ఆ గురువు పట్ల అత్యంత విశ్వాసం కలిగి ఉంటారు. ఆ తర్వాత కొంత శాస్త్రాన్ని తెలుసుకుంటారు, ఈ ఓంకార జపం ధ్యానం ఉపాసన చేస్తారు, దానితో వాళ్ళ క్రమముక్తి. ఇక ఈ ఓంకారం వల్ల ప్రయోజనం చెప్పారు, దీనిని కనుక తెలుసుకుంటే ఎవరు ఏది కోరితే అదే సిద్ధిస్తుంది, ఎవరు ఏది కోరితే అదే సిద్ధిస్తుంది అని యమధర్మరాజు ఫలశ్రుతిని చెప్తున్నాడు. ఓంకారం యొక్క ఫలశ్రుతి, ఎవరు ఏది కోరితే అదే సిద్ధిస్తుంది అనగానే అర్హత లేకుండా, ఏమాత్రం అర్హత లేకుండా ఉపనిషత్తుల్ని శ్రవణం చేసేటువంటి వాళ్ళకి, అంటే ఉపనిషత్తుని శ్రవణం చేయాలంటే ఒక అర్హత కావాలి, అదే సాధన చతుష్టయ సంపద, వివేకం, వైరాగ్యం, శమాధి, శక్క సంపత్తి, మోక్షత్వం. ఈ అర్హత అంతగా లేకపోయినా భగవద్గీతను వినొచ్చు, అలాగే ఈ ఓంకార జపము ధ్యానము చేయొచ్చు. అందుకనే అలాంటి వాళ్ళు, ఆహా నా పంట పండింది, ఓంకారాన్ని గురించి తెలుసుకుంటే, ఆత్మను గురించి తెలుసుకుంటే, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకుంటే, ఏకము అద్వయము అయినటువంటి బ్రహ్మాన్ని గురించి కనుక తెలుసుకున్నట్లయితే మన కోరికలన్నీ తీరుతాయి, కాబట్టి ఇక మన కోరికలన్నీ ఎక్కడెక్కడో దాగి ఉన్న కోరికలన్నీ బయటికి తెద్దాం, అన్నీ గుర్తుండవు కాబట్టి లిస్ట్ రాసుకుందాం, ఆ లిస్ట్ ప్రకారం కోరుకుంటా ఉందాం, ఓ పక్క ఓంకార జపం చేద్దాం, ఓ పక్క కోరికల్ని మొదలు పెడదాం అని అనుకుంటారు. కానీ ప్రాపంచిక విషయాల పట్ల తీవ్ర వైరాగ్యం కలిగినటువంటి సాధకుడికి, నచికేతుడి లాంటి తీవ్ర వైరాగ్యమూర్తి, ఆత్మతత్వం పట్ల తీవ్రమైనటువంటి జిజ్ఞాస కలిగినటువంటి సాధకుడికి ఇలాంటి ఆలోచనలు రావు. మరైతే చెప్పారు కదండి, అతడు ఏం కోరితే అది సిద్ధిస్తుందని అంటే ఈ ఓంకార ఉపాసన ద్వారా నీవు గనక క్రమముక్తి ద్వారా బ్రహ్మలోకాన్ని చేరుకొని మోక్షాన్ని పొందాలనుకున్నా వీలవుతుంది. లేదా ఈ సాధనలన్నీ చేసి అంటే గురువు ద్వారా శాస్త్రాలు శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన చేసి తీవ్రమైనటువంటి వైరాగ్యంతో ఆత్మవిచారణ చేస్తూ ఆత్మతో ఐక్యమై ఆత్మానుభూతి కనుక పొంది ఆ పరమాత్మతో ఐక్యమై అప్పటికప్పుడు ఈ మోక్షాన్ని జన్మరాహిత్యాన్ని పొందొచ్చు. అంటే ఎవరు ఏది కోరితే అది సిద్ధిస్తుందంటే నువ్వు క్రమముక్తిని కోరుకుంటావా క్రమముక్తి సిద్ధిస్తుంది, జీవన్ముక్తిని కోరుకుంటావా జీవన్ముక్తి సిద్ధిస్తుంది అని మాత్రమే దీని అర్థం. అలా కాకుండా సామాన్యుడికి ఏమర్థం అవుద్దంటే ఎవరు ఏది కోరితే అది, నాకు బ్రహ్మాండమైన బిల్డింగ్ కావాలా, నాకు 50 ఎకరాల పొలం కావాలా, నాకు బాగా డబ్బు కోట్లు 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 డబ్బు కావాలా, నాకు బంగారం కావాలి, ఉంటాయి కదా లోపల, వెంటనే అది వస్తుంది ఆలోచన. కానీ ఆధ్యాత్మిక రంగంలో బాగా నిలిచినటువంటి వాడికి మోక్షం కోసం తప్పించేటువంటి ముముక్షువుకి ఆ ఆలోచన రాదు. ఏది కోరితే అంటే ఆ డబ్బు కోరుకుందాం బంగారం కోరుకుందాం ఆ కోరిక రాదు, ముక్తిని కోరుకుందాం. ఆ ముక్తిని కూడా క్రమముక్త్య సజ్జోముక్త్య క్రమముక్త్య జీవన్ముక్త్య చిన్నగా ప్రయాణం చేయిపోద్దామా, ఉన్నవాళ్ళ ఉన్నట్టుగా ముక్తిని పొందాం, కాస్త కష్టపడితే సరిపోద్ది అని ఏది కోరితే అది సిద్ధిస్తుంది అని చెప్పడంలో అర్థం ఇది. కనుక ఏది కోరితే అది అంటే క్రమముక్తిని కోరితే క్రమముక్తి, జీవన్ముక్తిని కోరితే జీవన్ముక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎక్కువగా ఈ ఓంకార జపం ఓంకార ధ్యానం సాకార సగుణోపాసకులే ఎక్కువగా చేస్తారు. నిగ్రహోపాసకులు చేయొచ్చు తప్పులేదు, కానీ సగుణోపాసకులే ఎక్కువ చేస్తారు. ఇది సగుణోపాసకుల కోసం చెప్పినటువంటి మాట. యమధర్మరాజు ముందు సగుణోపాసకుల కోసం చెప్పి ఈ 2 మంత్రాల తర్వాత నిర్గుణోపాసకుల వ్యవహారం ఇది మొత్తం కఠోపనిషత్తం. అందుకనే ఈ క్రమముక్తి ఎలా వస్తుంది అనేటువంటి దాన్ని ఇప్పుడు తర్వాత మంత్రంలో చెప్తున్నారు. 17వ మంత్రం చూడండి. ఏతదాలంబనం శ్రేష్టం
ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా
బ్రహ్మలోకే మహీయతే ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతత్ ఆలంబనం ఈ ఓంకార పరమైనటువంటి ఉపాయం అంటే దీన్ని ఆధారం చేసుకొని ఈ ఓంకారాన్ని ఆధారం చేసుకోవటం ఈ ఉపాయం ఏదైతే ఉందో శ్రేష్టం అదే శ్రేష్టమైనటువంటిది. ఏతత్ ఆలంబనం ఈ ఓంకారపరమైనటువంటి ఉపాయమే పరం సర్వోన్నతమైనటువంటిది అంటే పారమార్థికమైనటువంటిది. ఏతత్ ఆలంబనం జ్ఞాత్వా ఈ ఉపాయాన్ని ఈ సాధనోపాయాన్ని తెలుసుకొని బ్రహ్మలోకే మహీయతే బ్రహ్మలోకంలో పూజింపబడతాడు. ఇక్కడ కూడా బ్రహ్మలోకానికి పోయేటువంటి వాళ్ళ కోసం బ్రహ్మలోకంలో పూజింపబడతాడు. మన ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి, 7 అన్నిటికీ పైన ఉన్నది బ్రహ్మలోకం, కింద 7 లోకాలు ఉన్నాయి, అతల వెత్తల సుతల తలాతల రసాతల అని పాతాళని కింద 7 ఉన్నాయి, పైన భూ భువ సువహ తపహ మహా జన అని ఉన్నాయి, చివరిది బ్రహ్మలోకం సత్యలోకం అంటారు. ఈ లోకాలన్నీ కూడా సుఖాలు అనుభవించే అయితే ఇన్నెందుకండి, సుఖాల్లో కూడా తేడా ఉంది కదా, కొద్దిగా సుఖం భరిత సుఖం మరీ మరీ సుఖం మరీ ఎక్కువ సుఖం మరీ ఎక్కువ అట్లా ఉన్నాయి. అందుకని అట్లా ఉంటాయి. అంటే బ్రహ్మలోకంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు బాగా సుఖాలు పొందుతాం, చాలా కాలం సుఖాలు పొందుతాం. అందుకనే బ్రహ్మలోక ప్రాప్తికి, పరబ్రహ్మ సాక్షాత్కారానికి సాధనోపాయంగా ఉన్నటువంటి ఈ ఓంకార ధ్యానాన్ని ఒక ఉపాయంగా, ఒక ఆలంబనంగా, ఒక ఆధారంగా తీసుకోవాలి. అదే శ్రేష్టమైనటువంటిది, అదే సర్వోత్కృష్టమైనటువంటిది. ఈ ఉపాయాన్ని కనుక తెలుసుకున్నట్లయితే వాడు బ్రహ్మలోకంలో పూజింపబడతారు, అంటే బ్రహ్మలోకానికి వెళ్తారు. ఇక అక్కడ పూజింపబడితే ఉంది. సామాన్యంగా సాధకుడు కొన్ని సందర్భాల్లో భ్రష్టుడైపోతుంటాడు. మనకు 6వ అధ్యాయంలో చివరిలో చెప్పారు, సాధన చేస్తూ చేస్తూ ఒకవేళ ఆ సాధన కనుక మానేసి భ్రష్టుడైతే ఏమిటయ్యా అని అర్జునుడు అడుగుతాడు. వాడెప్పటికీ చెడడు, ఎందుకంటే సాధన చేశాడు కాబట్టి అది ఎక్కడికి పోదు. కనుక వాడు తర్వాత జన్మలో శ్రీమంతులు, శుచివంతులైన వారి ఇంట్లోనన్నా పుడతాడు, లేదా సరాసరి యోగుల ఇంట్లో పుడతాడు. పుట్టి అక్కడ ఇక్కడ చేసినటువంటి సాధనని కొనసాగించి ముక్తిని అందుకుంటాడు అని అక్కడ చెప్పారు. యోగ భ్రష్టుడండి, అంటే యోగం చేస్తూ చేస్తూ భ్రష్టుడైనటువంటి వాడు. మరి ఇక్కడ కూడా సాధకులైనటువంటి వాళ్ళు అప్పుడప్పుడు భ్రష్టులు అవుతుంటారు, అంటే వెనకడుగు వేస్తుంటారు. మనకి తెలుసు, ఇప్పుడు ఈ శాస్త్రాన్ని వింటా వింటా ఉన్నారనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమిటో లేండి, అన్నీ అయ్యే శాస్త్రాలే, విన్నా పర్వాలేదు వినకపోయినా పర్వాలేదు అనుకుంటారు. కానీ అన్నీ ఒక విషయాన్నే చెబుతున్నాయి, మార్చి మార్చి చెబుతున్నాయి, వేరు వేరు మాటలతో వేరు వేరు పదాలతో చెబుతున్నాయి. ఎందుకనంటే మనకు ఆ విషయం బాగా రూఢి కావటానికి. ఏ విషయం? నేను దేహం కాదు, నేను పరమాత్మని. నేను జీవుడు కాదు, నేను పరమాత్మని. జీవో నాహం దేహో నాహం ప్రత్యేక భిన్నం బ్రహ్మైవాహం. నేను జీవుణ్ణి కాదు, దేహాన్ని కాదు, పరబ్రహ్మాన్ని, పరమాత్మను అనేటువంటి విషయం రూఢి కావాలి. ఇప్పుడు మరి ఇంతకాలం నుంచి చెప్పుకుంటున్నాం, భగవద్గీతలో ఏ అధ్యాయాన్ని చెప్పినా ఇదే చెబుతున్నాం, ప్రకరణ గ్రంథాలు చెప్పినా ఇదే చెబుతున్నాం, ఉపనిషత్తులు చెప్పినా ఇదే చెబుతున్నాం, అన్నీ ఇదే చెబుతున్నాం కదా. మనం ఏమైనా రోజంతా అలాగనే భావన మనకు ఉందా? లేదు, కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. మళ్ళీ గుర్తు చేసుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అది గుర్తుకు రావాలంటే మనం ఏదైనా ఆ భగవద్గీత, ఆ ఉపనిషత్తు, ఆ గ్రంథాన్ని చూస్తే గుర్తుకొచ్చుద్ది, లేదా గురువుని గనక తలుచుకుంటే గుర్తుకొచ్చుద్ది, లేదా ఓ భగవంతుని యొక్క విగ్రహాన్ని గనక చూస్తే గుర్తుకొచ్చుద్ది. ఇక మిగతా సమయాల్లో మనకు గుర్తుకు రాదు, కానీ అన్ని సమయాల్లో గుర్తుకొచ్చేటట్టుగా ఉండాలి. అందుకనే అనేక శాస్త్రాలను తెలుసుకోవాలి. అనేక శాస్త్రాలు అంటే అనేక రకాలు కాదు, కేవలం మోక్ష శాస్త్రాలు. మోక్షాన్ని అందుకోవటానికి ఉపయోగపడేటువంటి శాస్త్రాలని బాగా తెలుసుకోవాలి. చెప్పగలిగిన వాళ్ళు చెబుతూ ఉంటే వినగలిగేటువంటి వాడు హాయిగా వినాలి, అది అతడి అదృష్టంగా భావించాలి. అంతేగాని దాంట్లో నుంచి ఎవడైతే పడిపోయాడో వాడే భ్రష్టుడవుతాడు అని చెప్పుకుంటాడు. కనుక ఇలాంటి వాళ్ళకి, అంటే విన్నప్పటికీ కూడా అందులో నిలవలేని వాళ్ళకి ఒక సద్గురువు కావాలి. ఆ సద్గురువు ఎలాంటి వాడు కావాలి? శాస్త్రాలన్నింటినీ కూడా సమన్వయం చేసేటువంటి వాడు కావాలి. అంటే అక్కడ అట్లా చెప్పారు, ఇక్కడ ఇట్లా చెప్పారు, వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు, అన్ని తేడాలుగా ఉన్నాయి, ఏమిటోలేండి, నాకు అసలు నాకేం అర్థం కావట్లేదు అనేటువంటి భావం మీకు రాకుండా శాస్త్రాలన్నింటినీ సమన్వయం చేసి అన్ని ఒక్కటే అని ఒక్క చోటికి తీసుకురావాలి. అలాగే సాధకులైనటువంటి వాళ్ళకి, శిష్యులైనటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో తగినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ ఉండాలి. అలాగే సాధకుల యొక్క బుద్ధి స్థాయికి దిగివచ్చి తగిన విధంగా వాళ్ళకి జ్ఞానాన్ని బోధించాలి. అటువంటి గురువు దొరికితే అదృష్టం. అయితే ఇది ఎంతో అరుదు, అందరికీ దొరకరు, నూటికి ఒక్కళ్ళకి కూడా దొరకరు. చాలా మందికి దొరికేటువంటి గురువులందరూ కూడా శాస్త్రాలకి ప్రాధాన్యత లేకుండా వాళ్ళు చెప్తూ ఉంటారు. శాస్త్రాలను విమర్శించే వాళ్ళు కొందరు, వాటిని పట్టించుకోకుండా తమ మాటలు చెప్పేటువంటి వాళ్ళు కొందరు, శాస్త్రాలు కూడా ఇవే చెబుతూ ఇలే అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు కొందరు. కనుక అలాంటి వాళ్ళు దొరికితే ప్రయోజనం లేదు. కనుక శాస్త్రాలని ఖచ్చితంగా చూడాలి, దర్శించాలి. ఎందుకనే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. శృతుల యొక్క జ్ఞానం తెలిసి ఉండాలి, అలాగే ఆ శృతుల్ని సమన్వయం చేయగలిగినటువంటి శక్తి ఉండాలి. అటువంటి గురువు లభించాలి. మరి అటువంటి గురువు లభించినటువంటి సాధకుడు ఏం చేయాలి? అటువంటి గురువు లభిస్తే సరే, సరి లభించకపోతే ఏం చేయాలి? తనకు తెలియదు, చెబితే వినడు. అంటే అటువంటి వాళ్ళకి ఏదో ఒక దిక్సూచి కావాలి. అంటే ఓడ మీద సముద్రంలో ప్రయాణం చేస్తుంటే కొంత దూరం పోయిన తర్వాత దిక్కులు తెలియవు మనకి. ఎటు తూర్పో, ఎటు పడవనో, ఎటు ఉత్తరమో, ఎటు దక్షిణమో తెలియదు. అందుకని అక్కడ దిక్సూచి పెడతారు. దిక్సూచి అంటే దిక్కును సూచించేది. అది ఎప్పుడు కూడా నార్త్ వైపుకి చూపిస్తూ ఉంటుంది. ఒక దిక్కు మనకి తెలిస్తే చాలు, మిగతా దిక్కులన్నీ తెలుస్తుంది. నార్త్కి ఎదురుగా ఉంటే సౌత్, అలాగే కుడి చేతి పక్క ఉంటే ఎడమ చేతి పక్క ఉంటే ఫలానా ఫలానా అని తెలిసిపోయి, కుడి చేతి పక్క ఉంటే తూర్పు అని, ఎడమ చేతి పక్క ఉంటే పడమరని తెలిసిపోయి. అందుకని దిక్సూచి ఓడలో ఉంటుంది. అలాగే వీళ్ళకు కూడా ఒక దిక్సూచి కావాలి. ఎందుకని? వాళ్ళకి తెలియదు కదా, చెప్పేటువంటి గురువు లభించలేదు కదా. అందుకని ఎలాగో అలాగా వాళ్ళకు కూడా తెలియటానికి ఒక దిక్సూచి ఉండాలి. ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణం చేస్తూ సాధన దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఓంకారమే దిక్సూచి. దాన్ని ఆలంబనం అన్నారు. ఓంకారమే ఆలంబనం. కాబట్టి ఎలాగో ఒకలాగా ఈ ఓంకారాన్ని ఆలంబనగా చేసుకొని ప్రయాణం చేయాలి. ఓంకారాన్ని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఓం 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 అంటే లాభం లేదు. కనుక ఓంకారాన్ని గురించి చక్కగా తెలుసుకోవాలి. అలాగనే ఓంకారం జపం చేయాలి. జపం ఎట్లా చేయాలా? జప తదర్థ భావన అన్నారు. జపం ఎట్లా చేయాలంటే తదర్థ భావన, ఆ జపం దాని యొక్క అర్థాన్ని భావిస్తూ చేయాలి. అంతేగాని ఊరికనే చేయటం కాదు. మరి అప్పుడు ప్రయోజనం కలుగుతుంది ఖచ్చితంగా. అయితే మరి ఓంకారం సంగతి ఎట్లా తెలుస్తుందండి? వాళ్ళు తెలుసుకోవాలి తప్పకుండా. ఓంకారం ద్వారా ప్రయోజనం పొందాలనుకున్నవాడు ఓంకారాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అంటే ఓంకారాన్ని ఎట్లా జపించాల, ఎట్లా ధ్యానించాల, ఎట్లా ఉచ్చరించాల. మనం ఏం చేస్తాం? ఓం అని దీర్ఘంగా ఓంకారాన్ని పలికి కొంతసేపు నిశ్శబ్దం ఉండి ఆ తర్వాత మళ్ళీ ఓంకారాన్ని చెబుతాం. అదే మనకి పురోహితులు మన ఇంట్లో ఏదైనా ఏదైనా ఓ పని కోసం వచ్చారనుకోండి, వాళ్ళు ఓం సాంగ్ ఓం 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 అని అంటారు. అవతల వాడు దడుచుకుంటారు. ఎందుకు వాళ్ళు చెబుతున్నారు? ఓం అనేది అన్నారు, తొందర తొందరగా అయిపోవాలా. అందుకని ఓం కృష్ణ ఓం రామ ఓం అను ఓం ఓం అనేస్తారు. కానీ అలా అంటే అది ఓంకార ధ్యానం కాదు, ఓంకార ఉచ్చారణ కూడా అలా చేయకూడదు. మరి ఎలా చేయాలండి అంటే ఓంకారాన్ని తెలుసుకో. అలా తెలుసుకోవటానికి మనకి ఈ 108 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఉంది, అదే మాండుక్య ఉపనిషత్తు. దానిలో 12 మంత్రాలు ఉన్నాయి. 12 మంత్రాలు ఓంకారాన్ని గురించే చెప్తాయి. ఓం అనేటువంటి ఒకే ఒక్క అక్షరంలో 3 మాత్రలు ఉన్నాయి. వాటిని మాత్ర అంటారు. అకారం, ఉకారం, మకారం. ఆ ఊ ఉమ్, ఆ ప్లస్ ఊ ప్లస్ ఉమ్, 3 కలిస్తే ఓం. మరి ఏం చేస్తాయి ఈ మాత్రలు? అకారమేమో జాగ్రత్తావస్థకి, ఉకారమేమో స్వప్నావస్థకి, మకారమేమో సుషుప్తి అవస్థకి ప్రాతినిధ్యం వహిస్తాం. మరి ఇప్పుడు 3 చెప్పారు ఓంకారం, తర్వాత నిశ్శబ్దం దేనికండి? అలుపు తీర్చుకోవటానిక. చాలామంది అనుకుంటారు ఈయన ఓం అని చాలాసేపు చెప్పాడు, బాగా అలుపు వచ్చి ఉంటుంది, ఆ అలుపు తీర్చుకోవటానికి కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. కాదు, నిశ్శబ్దం కూడా ఒక మాత్రే, అది మాత్ర కాని మాత్ర. ఆ ఊ మా నిశ్శబ్దం అంటే 4 ఉన్నాయి అన్నమాట. ముందు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే అకారం జాగ్రత్త అవస్థ అన్నాం కదా, మనం ఓం అని ఉచ్చరించేటప్పుడు దీర్ఘకాలం ఎందుకు ఉచ్చరిస్తామంటే ఈ 3 మన మనసులో భావించడానికి. ఓ ఇలా అన్నప్పుడు మొట్టమొదట వచ్చినటువంటిది గొంతులో నుంచి కాకుండా బొడ్డు దగ్గర నుంచి ఓ అని వస్తుంది. 2వది ఊ, ఊ అంటే మూతిని 0 చుట్టడం. ఓ అని ఆ మూతి 0. మకారం అనేది 2 పెదవులు కలిపితే వచ్చింది. అంతేగాని పెదాలు తెలుసుకొని ఉమ్మనాలంటే ఎవరు అనలేదు. తర్వాత నిశ్శబ్దం. మరి ఏమిటిది? కష్టమైనా కొద్దిగా చెప్తాను. అకారాన్ని మనం భావిస్తున్నప్పుడు జాగ్రత్త అవస్థని మనం దృష్టిలోకి తీసుకోవాలి. అంటే ఆ ఇప్పుడు పరమాత్మనైనటువంటి నేను జీవుడిగా జాగ్రత్త అవస్థలో ఉన్నాను, పరమాత్మనైనటువంటి నేను దేహాన్ని ధరించినటువంటి నేను ఇప్పుడు జీవుడిగా జాగ్రత్త అవస్థలో ఉన్నా, అంటే మేలుకున్న అవస్థలో ఉన్నా, అంటే నిద్ర లేచి అన్ని పనులు చేసుకుంటూ నిద్రపోయేదాకా జాగ్రత్త అవస్థలో ఉన్నా. ఆ తర్వాత అది పోయింది, ఇప్పుడు స్వప్నావస్థ. ఆ ఓములో ఉకారం స్వప్నావస్థ, పడుకొని నిద్రపోయాను, కళ వచ్చింది, ఆ కళ్ళలో వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత అది సుషుప్తి అవస్థ, అంటే ఏమీ లేకుండా ఊరికినట్లు పడి ఉంటుంది ఏమీ తెలియకుండా. తర్వాత నిశ్శబ్దం, ఈ నిశ్శబ్దంలో జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్త అవస్థ లేదు, ఏ అవస్థ లేదు, కేవలం పరమాత్మగా నేను మాత్రమే ఉన్నా. అంటే నేను విష్ణుడి వేషం వేసుకున్నా అది పోయింది, తైజస్సుడి వేషం వేసుకున్నా అది పోయింది, ఆ తర్వాత ప్రాజ్ఞుడి వేషం వేసుకున్నా అది పోయింది, వేషాలన్నీ పోయి నేను మాత్రమే ఉన్నా, అది తురియావస్థ. తురియావస్థ అంటే అదే మోక్ష స్థితి, అదే పరమాత్మ స్థితి. ఇది చేసి 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 ఆ స్థితిలో ఉండాలి. అందుకని ఈ ఓంకారం అనేటువంటిది ఇలా ఉపనిషత్తులో చెప్పినటువంటి భావాలకి అనుగుణంగా మూడు అవస్థల్లో తన నిజస్వరూపంతో సమన్వయం చేసుకోవాలి. జాగ్రత్త అవస్థలో నేను ఎట్టున్నాను, విష్ణుడిగా ఉన్నా, విష్ణుడు వచ్చాడు పోయాడు, ఇప్పుడు తైజస్సుడు వచ్చాడు వాడు పోయాడు, ఇప్పుడు ప్రాజ్ఞుడు వచ్చాడు వాడు పోయాడు, ఇప్పుడు ఎవరున్నారు, నేనే ఉన్నా. నిన్న నాటకంలో రాముడు వేషం వేశా అయిపోయింది, ఆ వేషం తీసేశా, ఇప్పుడు కృష్ణుడు వేషం వేశా ఇది తీసేశా, రేపు రావణాసుడి వేషం వేసేసి అది కూడా తీసేశా, ఇప్పుడు ఎవరున్నారు, నేను. అప్పుడేమో నన్ను రావుడు అన్నారు, అప్పుడేమో కృష్ణుడు అన్నారు, ఇప్పుడేమో రావణుడు అన్నారు, ఇప్పుడేమో నన్ను సుబ్బయ్య పుల్లయ్య ఎల్లయ్య ఎంకయ్య అని అన్నారు. కాబట్టి పరమాత్మనైనటువంటి నేను ఈ వేషాలతో ఉన్నా, ఈ వేషాలను తీసేసి చివరికి నేను నేనుగా ఉన్నా అనేటువంటిదే ఓంకారం. కాబట్టి ఓంకారంలో ఓం అనేటువంటి శబ్దంలో నాలుగు మాత్రలు ఉన్నాయి, మూడు మాత్రలు, ఒకటి మాత్ర గాని మాత్ర, అవస్థ గాని అవస్థ, తురి అవస్థ. ఈ ప్రకారంగా ఈ మూడు అవస్థల కంటే వేరుగా, ఈ మూడు అవస్థల్లోనూ అనుస్యూతంగా నేను మూడు అవస్థల్లో ఉన్నా, మూడు అవస్థలకి వేరుగా ఉన్నా, వాటిట్లోనే ఉన్నాను కానీ వాటికి అంటకుండా వేరుగా ఉన్నా. నేను ఆత్మ కానీ ఇక్కడ జీవుడిగా జాగ్రత్త అవస్థలో విష్ణుడిగా ఉన్నా ఉన్నాను, కానీ నేను మాత్రం ఆ విష్ణుడితో సంబంధం పెట్టుకోను, తైజస్సుడిగా ఉన్నా తైజస్సుడితో సంబంధం పెట్టుకోను, ప్రాజ్ఞుడిగా ఉన్నా ప్రాజ్ఞుడితో సంబంధం పెట్టుకోను, నేను నేనుగా ఉంటా, అది నాలుగు. ఇదంతా అప్పుడు వివరంగా చెప్తున్నాం, ఇప్పుడు ఒకవేళ అర్థం కాకపోయినా ప్రమాదం లేదు, అర్థమైనటువంటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మాండుక్య పరిషత్తు అర్థం చేసుకోవటానికి సంవత్సరాలు సంవత్సరాలు తపస్సు చేయాలి. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదండి అని అంటే అందుకే, అంటే అన్ని ఉపనిషత్తులతో పరిచయం వచ్చి బాగా మన మనస్సు బుద్ధి బాగా వికసిస్తే అప్పుడు చెప్పాలి. అందుకనే దాన్ని ఆపాం, అది 12 మంత్రాలే, ఇంకా చెప్పాల్సింది అదే ముఖ్యమైనటువంటిది, అందుకని అక్కడ చెప్పుకుందాం. ఇప్పుడు మూడవస్థల్లో అనుస్యూతంగా ఉండి, అనుస్యూతంగా అంటే ఎడతెగకుండా కంటిన్యూస్గా అనుస్యూతంగా ఉండి ఆత్మస్వరూపంగా భావించుకుంటూ నాలుగవ మాత్ర, నాలుగవ అవస్థ, అవస్థ కాని అవస్థ, ఆ తురి అవస్థలో నిశ్శబ్దంగా తన రూపాన్ని గుర్తించాలి. నిశ్శబ్దం అని అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. నిశ్శబ్దం అంటే ఏదో మౌనంగా ఉండి మనసుని ప్రపంచం అంతా తిప్పటం కాదు. నిశ్శబ్దం అంటే సైలెన్స్, సైలెన్స్ ఆఫ్ స్పీచ్, సైలెన్స్ ఆఫ్ మైండ్, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. అన్నీ సైలెంట్ అయిపోవాలా, కేవలంగా ఉండాలా, అక్కడ పరమాత్మ మనకు అనుభూతం అయ్యేది. అదే నిస్సంకల్ప స్థితి, నిర్వికల్ప స్థితి, సమాధి స్థితి. అదిగో ఆ స్థితిలో తురియావస్థలో మనం ఉన్నప్పుడు తన రూపాన్ని మనం గుర్తిస్తాం, నేను ఆత్మను గుర్తిస్తాం, ఆ రూపంతో ఐక్యమైపోతాం. ఇలా ఓంకార సాధన సాగాలి. ఎలా చెయ్యాలో తెలియక, అర్థం అసలే తెలియకుండా ఊరికే ఓం 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 అంటుంటే, అది ఉచ్చారణ చేసినా, జపమాల తిప్పినా, ధ్యానించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కాకపోతే ఓం అనేది ఓ పరమ పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క నామం గనక కొంత ప్రయోజనం ఉంటుంది. తెలియకుండా చేసినా కొంత ప్రయోజనం ఉంటుంది, కానీ పూర్తి ప్రయోజనం మాత్రం కనిపించదు. కనుక ఇప్పుడు ఏదైతే చెప్పామో ఆ ప్రకారంగా ఓంకారాన్ని నాలుగు మాత్రలుగా విభాగం చేసి అకార ఉకారం అకార నిశ్శబ్దాలుగా అకార వికారం ఒకార అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్ని అందులో ప్రతిక్షేపించి చివరికి ఆ నిశ్శబ్దంలో మన యొక్క స్వరూపంలో మనం ఐక్యమైపోవాలి. అలా చేస్తే గురువు లభిస్తాడు, పరమాత్మ కాదు లభించింది, గురువు లభిస్తాడు. అంటే ఈ ప్రకారంగా ఓంకారాన్ని ఆలంబనం చేసుకుంటే, గురువు లేనటువంటి వాళ్ళు ఓంకార ఆలంబనం చేస్తే గురువు లభిస్తాడు. గురువు లభించిన తర్వాత కొంత జ్ఞానం వస్తుంది ఈ ఓంకారాన్ని ఎట్లా చెయ్యాలని. అప్పుడు కనుక ఆ పద్ధతి ప్రకారం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి. అంటే బ్రహ్మలోక ప్రాప్తి అంటే క్రమముక్తి. దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తే కానీ ఇది మాత్రం పరమావధి కాదు, ఇది మార్గం మాత్రమే. అంటే బ్రహ్మలోకం వరకు వెళ్ళేంత వరకు మార్గమే, ఇది మోక్షం కాదు. మోక్షం అంటే బ్రహ్మతో పాటుగా కలిసిపోయినప్పుడే మోక్షం. కనుక ఈ ప్రకారంగా ఈ ఓంకారం అనేటువంటి దాన్ని ఎలాగా చెయ్యాలి. అయితే జీవన్ముక్తి, సద్యోముక్తి, కైవల్యం, మోక్షం, స్వస్థితిలో నిలిచిపోవటం, ఇదే మానవ జీవిత పరమావధి. మానవుడిగా ఎందుకు పుట్టావు అంటే మోక్షాన్ని అందుకోవటానికి అనేది ఒకే ఒక్క ఆన్సర్ అందరికీ, అందుకున్న వాడికి, అందుకోని వాడికి, తెలిసిన వాడికి, తెలియని వాడికి, తెలివి గల వాడికి, తెలివి తక్కువ వాడికి, ఆడ మగ అందరికీ, ఎవరికైనా సరే ఎందుకు పుట్టావు నువ్వు అంటే, మానవుడిగా ఎందుకు పుట్టావు అంటే మోక్షాన్ని అందుకోవటానికి. మరి జంతువుగా పుడితే అయ్యి మోక్షాన్ని అందుకోవాలి, కానీ వాటికి తెలియదు ఎందుకు పుట్టానని. అది క్వశ్చన్ వేసుకోదు, దానికి ఆన్సర్ రాదు. ఒక మానవుడికి మాత్రమే క్వశ్చన్ వేసుకుంటాడు, నేను ఎందుకు పుట్టాను, నేను డాక్టర్ కావటానికి, నేను లాయర్ కావటానికి, నేను పెద్ద ఉద్యోగం చేయటానికి, నేను మంత్రిని కావటానికి, నేను సన్యాసిని కావటానికి, నేను వ్యాపారిని కావటానికి, నేను పారిశ్రామికవేత్తను కావటానికి. ఇలా వస్తాయి మనకి సమాధానాలు, నేను ఎందుకు పుట్టానండి. కానీ ఈ సమాధానాలు చెప్తున్నే అందరూ కూడా అందరికీ ఒకటే, అది పరమ లక్ష్యం మోక్షం. కనుక మానవ జీవిత పరమ లక్ష్యం మోక్షం, తెలిసినా తెలియకపోయినా మోక్షం. అందుకనే ఆ మోక్షాన్ని అందుకోవాలంటే జ్ఞానమే సాధనం. అందుకనే జ్ఞానే నైవతు కైవల్యం అన్నారు. అంటే జ్ఞానం వల్లనే కైవల్యం, జ్ఞానం వల్లనే ముక్తి, ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం అని అన్ని ఉపనిషత్తులు కూడా ఘంటాపదంగా ఉద్ఘోషిస్తున్నాయి, గట్టిగా చెబుతున్నాయి. ఎలా చెబుతున్నాయి, దాండ నినదండ నిండమత్త వేదండము నెక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి అన్నట్టుగా. అదిగో అలాగే మనకి దాశరథి చెప్పుకోలో ఉంది, బండన భీముడార్తజన బాంధవుడు జ్వల అని, దాండ నినదంబుల జాండము నిండమత్త వేదండము నెక్కి చాటదను అంటాడే, అలాగ చాటాలి. మోక్షమే నాకు కావాలి, అది తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అనేటువంటి భావన. నేను పరమాత్మను అనేటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల నేను జీవుణ్ణి అనుకుంటున్నాను. నేను పరమాత్మననే జ్ఞానం లేకపోవటం వల్ల నేను జీవుణ్ణి అనే అజ్ఞానం వచ్చింది. అజ్ఞానం పోవాలంటే మళ్ళీ జ్ఞానం రావాలంటే నేను పరమాత్మననే జ్ఞానం రావాలి. ఆ పరమాత్మనే జ్ఞానమే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. కాబట్టి బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, నేను పరమాత్మని అనేటువంటిది, నేను బ్రహ్మాన్ని అనేటువంటిదే బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం వస్తే అజ్ఞానం కాస్త తొలగిపోతుంది. నిజంగా మనం అజ్ఞానంలో బ్రతుకుతున్నాం, ఎందుకని నేను బ్రహ్మాన్ని అనేటువంటిది తెలుసు కానీ బ్రహ్మంగా ఉండటంలా మళ్ళీ అజ్ఞానంలోనే బ్రతుకుతున్నాం. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికే ఉపనిషత్తులు మనకి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. తాడు తాడు అని తెలియకపోవటం వల్ల దాన్ని చీకట్లో పావనుకున్నాం. అది తాడైనప్పటికీ మనం చూడాల, పగలు చూడాల, కొత్తగా ఇప్పుడు చూస్తున్నావు చీకట్లో, అదేమో పాములాగా అటు ఇటు మెలికలు తిరిగి అట్టట ఉంది వామో అని భయం పుట్టింది. భయం పుట్టేటప్పటికి ఇది బుసుబుసమంటుంది నీ మీదకి వస్తున్నట్టుగా ఉంది, అటు ఇటు పరిగెడుతున్నావు. ఎందుకని? అంధకారంలో తాడు. అంధకారంలో ఎట్లా అయితే పాములాగా కనపడదో పరమాత్మ అజ్ఞానంలో జీవుడిగా కనపడుతున్నాడు. పరమాత్మ అయినటువంటి నేను అజ్ఞానంలో జీవుడిగా వ్యవహరిస్తున్నా, మరి పాము అనేటువంటిది మాయం కావాలి, ఉన్నదేదో మనకు కనపడాలి, పాము అనే భ్రమ పోవాలంటే చీకటి పోవాలి. మరి ఇక్కడ జీవుడు అనేటువంటి భ్రమ పోవాలంటే, జీవుడు అనే అజ్ఞానం పోవాలంటే నేను పరమాత్మను అనేటువంటి జ్ఞానం కావాలి. కాబట్టి అన్ని శాస్త్రాలు, అన్ని వేదాలు, అన్ని ఉపనిషత్తులు, అన్ని ప్రకరణ గ్రంథాలు, భగవద్గీత అన్ని ఏం చెప్తున్నాయంటే నీవు బ్రహ్మానివి, తత్వమసి అని చెబుతున్నాయి. ఆ మాట చెప్పడం కోసమే వేదాంతం అంతా. నువ్వు 100 సంవత్సరాలు నేర్చుకున్నా ఇదే, ఈ ఒక్కటే. దాన్ని గట్టిగా నేర్చుకుంటే తొందరగా గుర్తొస్తుంది, దాన్ని కాస్త ఏదో తేలిగ్గా పై పైన కానీ నేర్చుకుంటే ఏమండి మీరు పరమాత్మనే, నువ్వు పరమాత్మలే అని అంటే ఆయన చెప్పేటప్పుడే 7 మొహంతో చెబుతుంటే మనకి అంతే అర్థం అవుతుంది. అవునా పరమాత్మ ఎట్టవుతాలే అని అనుకుంటాం. కనుక నీవు పరమాత్మవే, తత్వమసి. సామవేదం యొక్క సారం మహా మహావాక్యం తత్వమసి. కనుక అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మాన్ని, అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మమే. నేను ఆత్మని జీవుణ్ణి కాదు, నేను ఆత్మని, ఆత్మ బ్రహ్మమే కనుక అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి భావన రావాలి. పాము మాయం కావాలంటే దాని మీద వెలుగుపడాల. జీవుడు మాయమై పరమాత్మే కనిపించాలంటే దాని మీద జ్ఞానం పడాలి. కనుక అంతటి పరిణతి చెందని సాధకుల కోసం అటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవటం మీద అభిరుచి లేకుండా ఉన్నటువంటి వాళ్ళ కోసం, ఏవైనా సరే నాకు మోక్షమే కావాలి, ఈ జన్మలోనే నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి పట్టుదల ఎవరికైతే ఉందో వాళ్ళు సద్యోముక్తిని, జీవన్ముక్తిని, క్రమముక్తిని, జీవన్ముక్తిని పొందుతారు. అలాంటి ఆలోచన కలిగి లేకపోతే ఇదిగో ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఓంకార ఉపాసన చేసి, ఓంకార జపం, ఓంకార ధ్యానం చేసి ఒక గురువుని పొంది ఆ గురువు ద్వారా ఓంకారాన్ని గురించి తెలుసుకొని అప్పుడు ఓంకారోపాసన ద్వారా క్రమముక్తిని పొందుతారు. ఈ ప్రకారంగా క్రమముక్తిని పొందడానికి సంబంధించి ఈ ఓంకార ఉపాసన ఎలా ఆలంబనం అవుతుందో చెప్పి ఇప్పుడు యమధర్మరాజు జీవన్ముక్తిని లక్ష్యంగా చేసుకుని, జీవన్ముక్తిని పొందేది ఎట్లా, సద్యోముక్తిని పొందేది ఎట్లా, కైవల్యాన్ని పొందేది ఎట్లా, మోక్షాన్ని పొందేది ఎట్లా, ఎక్కడికి పోకుండా, ఏ లోకానికి పోకుండా ఉన్నవాడు ఉన్నట్టుగా పరమాత్మ కావాలి. నిజంగా పరమాత్మే, కానీ మనం పరమాత్మ అని తెలియట్లా. అందుకని మనం పరమాత్మ కావటం అంటే కొత్తగా పరమాత్మ కావక్కర్లా. అజ్ఞానం పోతే చాలు పరమాత్మ అవుతుంది, చీకటి పోతే చాలు పాము కాస్త తాడైపోయి. నిజంగా పాము తాడైందా? అది ఎప్పుడు తాడే. అలాగే నిజంగా జీవుడు దేవుడు అవుతాడా? కాదు, ఎప్పుడు దేవుడే. జీవుడిగా ఉన్నప్పుడు కూడా దేవుడే, పాముగా ఉన్నప్పుడు కూడా తాడే, జీవుడిగా ఉన్నప్పుడు కూడా దేవుడే. అంటే మనం ఇప్పుడు అంతా మనం పరమాత్మే, దాంట్లో ఏ సందేహము లేదు. జీవుడు అనేది ఒకటి భ్రమ, అజ్ఞానం. అజ్ఞానాన్ని తొలగించుకుంటే చాలు మనం పరమాత్మే. మరి ఇప్పుడు అలా పరమాత్మ కావాలంటే ముందుగా పరమాత్మ యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి రాబోయేటువంటి 5 మంత్రాల్లో ఆత్మ లక్షణాల గురించి యమధర్మరాజు స్పష్టంగా చెబుతున్నారు. మరి వ్యాస మహర్షికి ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ మంత్రాలే మరి చక్కగా నచ్చినయో ఏమో, ఈ మంత్రాలనే అక్కడ శ్లోకాలుగా మనకి భగవద్గీతలో శ్లోకాలుగా 2వ అధ్యాయంలో ఇప్పుడు రాబోయేటువంటి 18-19 మంత్రాలని అక్కడ 20-19 శ్లోకాలుగా మనకి చెప్పడం జరిగింది. అవేమిటో రేపు చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలే అక్కడ ఉన్న శ్లోకాలు, కొద్ది కొద్ది మార్పులు తెలుసు. అది ఎలాగనేటువంటిది రేపటి నుంచి